ஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்தவமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். கலாபியாம் சூடாலங்கிருத சிசிகலாபியாம் நிஜ தபஃபலாபியாம் பக்தேஷு பிரகடித ஃபலாபியாம் பவது மே சிவாபியாம் அஸ்தோகத்ரிபுவன சிவாபியாம் ஹ்ருதி புனர்பவாபியாம் ஆனந்தஸ்புரதனுபவாபியாம் நதிரியம். ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ జ్యోతిర్లింగాలలో మనం కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని గురించి చెప్పుకున్నాం. పాండవులు అక్కడికే వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి చివరికి కైవల్యం పొందడానికి మహాప్రస్థానానికి వెళ్ళారు. వరుసగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే కూలిపోతున్నారు. ద్రౌపది పడిపోయింది, సహదేవుడు పడిపోయాడు, నకులుడు పడిపోయాడు, అర్జునుడు పడిపోయాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క లోపం ఉన్నది. మానవుడి శరీరంలో లోపం ఉండడం వల్లే శరీర పాతం జరుగుతోంది, అంటే శరీరం పడిపోతోంది. మనందరం శరీరం విడిచిపెట్టాకే నరకానికో స్వర్గానికో వెడతాం. శరీరముతో స్వర్గమో నరకమో చూడడం అసంభవం. ఎందుకనంటే మనం అంత గొప్పవాళ్ళం కనుక. సశరీరులై ఈ శరీరముతో అని అర్థం. సశరీరులు అంటే మన శరీరముతో స్వర్గానికి వెళ్ళి అక్కడే శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఈ సృష్టిలో ఇద్దరే ఇద్దరున్నారు. ఒకడు హరిశ్చంద్ర మహారాజు చక్రవర్తి, రెండోవాడు ధర్మరాజు. మిగతా వాళ్ళు మధ్యలో స్వర్గానికి వెళ్ళారు కానీ శాశ్వతంగా లేరు. ఇప్పుడు అర్జునుడు కూడా స్వర్గానికి వెళ్ళి యంత్రసింహాసనంలో అర్ధసింహాసనం అలంకరించాడు. విక్రమార్క మహారాజు గారు ఇంద్రసింహాసనానికి వెళ్ళి కూర్చుని వచ్చాడు. ఇంద్రుడిచ్చిన గొలుసు మెడలో ఉండేది ఒక కంఠమాల. కానీ శాశ్వతంగా ఈ శరీరంతో స్వర్గంలో ఉండడం అసంభవం. అలా శరీరం విడిచిపెట్టకుండా తన సత్యనిష్టతో రాజసూయ యాగం చేసిన మహానుభావుడు హరిశ్చంద్రుడు వెళ్ళాడు స్వర్గానికి. రాజసూయ యాగం చేసిన వాళ్ళలో ఒక హరిశ్చంద్రుడు మాత్రమే స్వర్గానికి వెళ్ళాడు. ఆయన రాజసూయాగం చేశాక ప్రజాక్షయం కష్టాలు వచ్చాయి. మళ్ళీ రెండోవాడు ధర్మరాజు గారు, ఆయన రాజసూయాగం చేశాడు, ఆయన కష్టాలు అనుభవించాడు. ప్రజాక్షయమయ్యింది ఆయన కాలంలో, హరిశ్చంద్రుడి కాలంలో కంటే ఎక్కువ క్షయమైంది. కానీ ఈయన కూడా సత్యనిష్ట వల్ల శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. అంటే మహాత్ములు కష్టాలకి తట్టుకుంటారు, సత్యం మీద నిలబడతారు. అనుద్వేగకరం వాక్యం, మాట్లాడేటప్పుడు ఉద్వేగం ఉండకూడదు, తొందరపాటు, కంగారు, హడావిడి ఉండకూడదు. మాట చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్నిటికంటే గొప్పది వాక్ అన్నమాట. ఉద్వేగం వల్ల ఏం మాట్లాడతామో తెలియదుగా మనకి. ఉద్వేగం అంటే ఏమిటనమాట, మన మనస్సు మన అదుపులో లేక, బుద్ధి మన అదుపులో లేక, నాలుక ఏం మాట్లాడుతోందో తెలియకపోతే దాన్ని ఉద్వేగము అంటారు. అనుద్వేగము అంటే నీ మనస్సు, నీ బుద్ధి, నీ నాలుక నీ అధీనంలో ఉన్నప్పుడు ఆచితూచి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియడం అనుద్వేగము అన్నమాట. అప్పుడు అది నిజమైన వాక్కు. దానివల్ల ఏమవుతుంది? సత్యం పలుకుతాం. ఆ సత్యం లోకానికి ప్రియం కలిగిస్తుంది. అందుకే దానికి ఏమన్నారు? వాంగ్మయం తప ఉచ్యతే, అది వాంగ్మయమైన తపస్సు అన్నారు. వాక్కుతో కూడిన తపస్సు అది. తపస్సు అంటే కేవలం అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకొని తిండి మానేసి శరీరాన్ని కృశింపచేయడం ఒకటే కాదు, అది కాయిక తపస్సు అయితే వాచిక తపస్సు ఇంకా గొప్పది. వాక్కు చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టాలి. సత్యాయ మితభాషిణాం, తక్కువగా ఎందుకు మాట్లాడేవారో తెలుసిన ఇక్ష్వాకువంశరాజులంతా, సూర్యవంశపు రాజులు ఎక్కువ బాగితే ఏమవుతామో తెలియదు. కనుక అనవసరంగా కూర్చుని పక్క పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటే అప్పుడు మన నోటు నుంచి ఏమొస్తాయో తెలియదు. ఈ మాట్లాడడానికి మాటలు కావాలి కదా, అందుకని ఏం చేస్తాం, ముందు ఏదో ప్రేమగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఇక అక్కడి నుంచి ఏమండి ఈ మధ్యన వాడిని చూస్తే నాకు అనుమానంగా ఉందండి, వాడు వెధవంటారండి, వీడు పుల్లయ్య అంటారండి, వీడు ఎల్లయ్య అంటారండి, ఇతరులు తిట్టడం, ఇతరుల గురించి చెడ్డ చెప్పుకోవడం మొదలవుతుంది. మంచిపోయి అప్పుడు మనం ఉజ్జయినిలో ఉన్నా ఒకటే, ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం సికింద్రాబాదులో ఉన్న ఒకటే, మూసీ నదిలో స్నానం చేసిన ఒకటే, క్షిప్రా నదిలో స్నానం చేసిన ఒకటే. అందుకని వాక్కు కోసం చాలా జాగ్రత్తగా నియమ నియంత్రణలతో ఉండేవారు పూర్వకాలంలో అన్నమాట. ధర్మరాజు గారు అటువంటి ఉత్తముడు. అందుకే ఈ సృష్టిలో ఇంకెవ్వరికీ అజాతశత్రుడనే బిరుదు ఉందేమో చూడండి. చనుని వేరొక నీకు అజాతశత్రుండను పేర దిగ్విజయంపుతాల్పు. ఎవడికి ఈ సృష్టిలో అజాతశత్రు అనే పేరుతో దిగ్విజయం చేసే శక్తి ఉంది అని అర్జునుడు విరాటరాజు గారితో విరాట పర్వంలో అంటాడు. మా అన్నయ్య ధర్మరాజు ఒక్కడే, ఆ మహానుభావుడు తప్ప మరొకడెవడు అజాతశత్రు అనే పేరు ధరించి రాజసూయ యాగం చేసి శత్రువుని అదుపులో పెట్టి శత్రువు తన ప్రాణం తీయడానికి సిద్ధపడిన ఎదురుగుండా కట్టుకున్న పెళ్ళాం బట్టలు ఊడుస్తున్నా కూడా నిశ్శబ్దంగా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. అంతటి ఆత్మబలం మనోబలం ఈ సృష్టిలో మా అన్నగారు ధర్మరాజుకి తప్ప ఎవరికి లేదని చెప్పాడు అర్జునుడు. అందుకని ఆయన ఒక్కడే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. చూసారా ఎంత బలం ఉన్న భీముడు కానీ, అన్ని అస్త్రశస్త్ర విద్యలు ఉన్నటువంటి అర్జునుడు కానీ, ఎంతో తెలివితేటలున్న సహదేవుడు కానీ, పరమ సౌందర్యంతో ఉన్న నకులుడు కానీ, యజ్ఞగుండం నుంచి పుట్టింది అయోనిజ ద్రౌపది కూడా వెళ్ళలేకపోయింది స్వర్గానికి. పరమ పుణ్యాత్ముడు ధర్మరాజు వెళ్ళాడు. అంచేత అన్నిటికంటే గొప్ప బలం ఏమిటి? ధర్మబలం. విరాటరాజు గారి సింహాసనం మీద అజ్ఞాతవాసం పూర్తవగానే ధర్మరాజు వెళ్ళి కూర్చున్నాడు. పాండవులు ఎదురుగుండా సింహాసనాల్లో కూర్చున్నారు. కాసేపటికి విరాటరాజు గారు అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమయ్యా ఏమిటి నా సింహాసనం మీద కూర్చున్నావు అన్నాడు. ఇది ఏమి కంకణి ఉన్మద వృత్తిని శంకలేక నా గద్దీయ వహించియున్నవాడ వదియునుగా కిప్పుడు డిగ అహంకృతి తోడన్నన్నాడు. ఏం శంక లేకుండా నా సింహాసనం మీద కూర్చున్నావు, పైగా నేను వస్తే లేచి నిలబడవా, నువ్వెంత నీ బతికెంత, నీకంటే నేను వయస్సులో పెద్దవాడిని ఆయ్ అన్నాడు విరాటరాజు గారు. ఇది ధర్మరాజు గారు తన సింహాసనం మీద కూర్చుంటే. అప్పుడు ఆయనేం మాట్లాడ్డు కదా, అప్పుడు అర్జునుడు లేచి ఏమయ్యా నీ సింహాసనం మీద కూర్చోవడానికి ఈయన పనికిరాడా, నువ్వు మహానుభావుడివా, ఆయన వచ్చి లేచి నిలబడి నమస్కరించాలా. ఆ కూర్చున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఇంద్రాది దేవతలు కూడా మేము వస్తే నువ్వు లేవకుండా మా సింహాసనం మీద కూర్చో అని వరం ఇస్తే ఆ వరం పొంది వారిని పొరపాటున కూడా గౌరవించడం మానలేదు. ఇంద్రుడు ఏమన్నాడో తెలుసా ధర్మరాజుతో? ఎప్పుడైనా భవిష్యత్తులో నువ్వు స్వర్గానికి వస్తే నా సింహాసనం మీద నువ్వు డైరెక్ట్గా ఎవరిని అడగకుండా వచ్చి కూర్చో అన్నాడు. కానీ కూర్చోలేదు ఆయన. ఎప్పుడు కూర్చోమన్నారని కూర్చుంటారండి, గురువుగారు వచ్చి ఇక్కడ కూర్చోమని వీళ్ళకి చెప్పారు. కానీ వీళ్ళు కూర్చోట్లా అంటే వీళ్ళు ధర్మరాజులు అంటూ వాళ్ళేనండి, కాకపోతే జోదం వాడలేదు ఎటు వచ్చి వీళ్ళు, అదొకటే పాప. ఎందుకనంటే ఇంద్రుడిచ్చాడని వరం దుర్వినియోగం చేయడు ఆయన. ఇవాళ కావాలని కూర్చున్నాడు, ఎందుకంటే విరాటరాజు గారిలో అహంకారం బయలుదేరింది కాబట్టి. అంతపోరే కంకుబట్టు అనుకుని కొట్టాడు పాచికతో. 4 రోజులు ఆదరిస్తే అహంకారం పెరిగి ఆయనకు కూడా నేనే గొప్ప అనుకుని కొట్టేశాడు ధర్మరాజుని. అప్పుడు ఏమైందనమాట, మంచి సమాధానం చెప్పాడనమాట. ఈ మహానుభావుడి సంగతి చెబుతున్నాను విను. ఈయన తగునాజ్ఞ సూయాణము గననరించే మంచిగా నేల 4 చెరగులకును రాజసూయాధర మహాప్రవర్తన చక్రవర్తి నిత్య సత్య చక్రవర్తి ధర్మరాజ చక్రవర్తి అన్నాడు ఆయన. రాజసూయాగం చేసిన వాడు నిత్యం సత్యం పలకడంలో చక్రవర్తి మా అన్నగారు ధర్మరాజు. ఈతడజాత శత్రుడు మహిల్తగ దిగ్విజయంబు చేసే విద్యాతిశయార్థి వాసవు మహాసనమైనను ఎక్కనర్హుడు ద్యోతితమూర్తి కౌరవకులోద్వహుడు ఆర్యనికాయ సంతత ఖ్యాత చరిత్రుడు ఈ చిరుత గదియకుంతగడే నరేశ్వర అన్నాడు. ఈ మహానుభావుడు అజాతశత్రుడు, భూమండలమంతా ఏలడానికి దిగ్విజయం చేసినవాడు, విద్యలలో ఇతన్ని మించిన వాడు లేడు. ధర్మరాజు కంటే మంత్రవేత్త, ధర్మరాజు కంటే ధర్మవేత్త, ధర్మరాజు కంటే షట్చక్రవర్తుల్లోనూ కూడా కీర్తి వహించిన వాడు మరొకడు లేడు. అందుకే చెప్పాడు విద్య అతిశయార్థి, విద్యా అతిశయార్థి అన్నాడంతే. పైగా వాసవు మహాసనమైనను ఎక్కనర్హుడు, వాసవుడు అంటే తెలుసుగా ఇంద్రుడు, ఇంద్రుడి సింహాసనం ఎక్కడానికి కూడా అర్హుడు, కాంతిస్వరూపుడు, కౌరవ కులానికి అభివృద్ధి కలగజేసిన వాడు అటువంటి మహాత్ముడు. అన్నిటికంటే చిట్ట చివరిది గొప్ప క్వాలిఫికేషన్ ధర్మరాజుకి ఆర్యనికాయ సంతత ఖ్యాత చరిత్రుడు. ఎన్ని ఉండనివ్వండి, ఇంద్రసింహాసనం అధిష్ఠించే శక్తి రావచ్చు, ఇంకో జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ధర్మం ఉండొచ్చు, కానీ శ్రేష్ఠులైన పండితులు జ్ఞానులు అంత తేలిగ్గా ఎవరినైనా పొగుడుతారా? పామురులు అంటారా, ఇష్టంతో పొగిడేయచ్చు లేకపోతే కింద పారేయచ్చు. ఆర్యులు అంటే అన్ని శాస్త్రములు తెలిసిన మహాపండితులు, జ్ఞానము కలిగిన వాళ్ళు. వీళ్ళు ఒకటి చెబితే అదే ప్రమాణం మనకి. అటువంటి ఆర్యుల మధ్యలో ఇతనికి ఉన్న కీర్తి మరెవ్వరికీ లేదు. మహానుభావులైన మునులు జ్ఞానులు కూడా గౌరవించేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు. అటువంటి వాడు ఈ చిరుతగద్దియకుంతగడే ఈ చిన్ని సింహాసనం, నీ సింహాసనం ఎంత దాని బతుకు, ఇదో పద్మాకర్ గారు పురాణం పెట్టుకోవడానికి పనికొచ్చేంత చిన్న బల లాంటిది. ఆ మహానుభావుడు కూర్చోవడం వల్ల నీ సింహాసనానికి విలువ వచ్చింది. నీ సింహాసనం ఇంత సింహాసనం ఆయనకి, ఆయన కూర్చున్నది ఏకంగా చక్రవర్తి సింహాసనం మీద, హస్తినాపురం మీదను, ఇంద్రప్రస్థంలోనూ కూర్చోవలసిన వాడు. అటువంటి వాడు నీ జిన్న కుర్చీ, నీ బుల్లి కుర్చీ, ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ చైర్ అది, ఆ మాత్రం కూర్చోలేడా? అంత ప్రైమ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళినవాడు, మన ఇంటికి వచ్చినవాడు, మన ఇంట్లో మన కుర్చీలో కూర్చోంటే మన కుర్చీకి విలువ అండి అది. అటువంటి వాడు గురువులు మన ఇంటికి వచ్చినప్పుడు పూర్వం ఏం చేసేవారు తెలుసా, ఒక కుర్చీ ప్రత్యేకంగా కేటాయించి ఆయన కూర్చునే కుర్చీలో మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూర్చునేవారు కాదు. పూర్వం గురువులను అంత గౌరవంగా చూసేవారు. అందుకే గురువులు కూడా గృహస్థుల ఇళ్ళకి వెళ్ళేవారు, కారణం అది. గురువుగారు ఒకసారి మన ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీలో ప్రాణం పోయినా కూడా కూర్చోకుండా ఒక గుడ్డ వేసి శాలువ వేసి అలా అట్టి పెట్టారు. ఇప్పటికి కూడా మా శిష్యులు కొందరు ఉన్నారు. ఇప్పుడు తిరుపతి ఇందిరమ్మ గారు ఉన్నారు, ఇప్పుడు దర్శనానికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీలో గురువుగారు తప్ప కొడుకు, కూతురు, ఆవిడ ఎవరిని కూర్చోనివ్వదు. ఆఖరికి చిత్రం ఏంటంటే నేను మా తండ్రి కింద భావిస్తాను గణపతి సత్యానంద స్వామి వారిని, ఆయన్ని కూడా కుర్చీలో కూర్చునేవాడు, మా గురువుగారి స్థానం ఉంది ఆవిడ. అది భక్తి అంటే ఒక్కొక్కళ్ళకి ఎంత కష్టం అండి అది. అంచేత మహానుభావులు కూర్చుంటే ఆ కుర్చీకే విలువ వస్తుంది. ఈ కుర్చీకి పనికిరాడా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన గ్రహించాడు. ఎందుకు చెప్తానంటే ఇన్ని లక్షణములు కలిగిన ధర్మరాజు గారు తప్ప మిగతా అందరూ పడిపోయారు. ఆఖరిని భీముడు పడ్డాడు. పడగానే అన్నయ్య నేను పడిపోయానేమిటి అని అడిగాడు. నీకు అహంకారం రా, నా అంత దేహబలం ఎవరికీ లేదు, కౌరవులందరినీ నేనే చంపాను, అసలు మా వాళ్ళందరూ లక్క ఇంటిలో కాలిపోతున్నప్పుడు భుజాల మీద వేసుకుని మోసుకెళ్ళింది నేనే, అసలు ఎప్పటికప్పుడు రాక్షసుల్ని చంపి మా పాండవ వంశాన్ని నిర్మూలనం కాకుండా కాపాడిన ఏకైక వజ్రకాయుణ్ణి, దృఢాంగుణ్ణి అని నీకు లోపల అహంకారం, నీకు కూడా పైకి చెప్పగలరు కొద్దిగా ఉంది. అన్నగారంటే భక్తే, కానీ లోపల ఉండేది బయటికి పోదా కనపడదండో. అయ్యి బాబా మా గురువుగారే అంటాం, కానీ లోపల మాత్రం మా గురువుగారి కంటే నేనే సంస్కృతం బాగా చదువుకున్నాను, ఎంఏ పిహెచ్డీ చేశాను అనుకోవచ్చు ఒక్కొక్కడు. ఏం చెబుతాం, ఎవడి కర్మ వాడిది. ఆ మాత్రం అహంకారం నీలో కూడా ఉంది కాబట్టి నువ్వు పడిపోయావు అన్నాడు. ఇంకా ఆఖరిని ఎవరు మిగిలారనమాట, హిమాలయాల్లో వెళ్ళి 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 మంచు కొండల్లో అందరూ పడిపోయినా ఒక్క ధర్మరాజు గారు ఆయనతో కూడా వస్తుందని చెప్పారుగా ప్రొఫెసర్ సునకారావు కుక్క గారు, వారు కూడా ఈ మధ్యనే పిహెచ్డి చేశారు. అంచేత ప్రొఫెసర్ సునకారావు గారు, డాక్టర్ సునకారావు గారు మాత్రం కూడా వెళ్ళారు, మిగతా కనకారావులంతా పడిపోయారు. ఇప్పుడు ధర్మరాజు గారి దగ్గరికి ఇంద్రుడు స్వర్గం నుంచి విమానం తీసుకొచ్చాడు, స్వర్గ విమానం. ఇంద్రుడు ఎదురుగుండ ప్రత్యక్షమే, ధర్మరాజా ఇంతవరకు ఈ నడిచేవాళ్ళు ఎవరూ లేరు, పూర్వం హరిశ్చంద్రుడు నడిచాడు ఇక్కడ, మహానుభావులైన వశిష్ఠుడి వంటి యోగులు మాత్రమే ఇక్కడికి రాగలరు, మిగతా వాళ్ళంతా ఇలాగే ఈ మంచు దెబ్బకి పడి చచ్చిపోతారు. చూస్తున్నాం కదండి హిమాలయాల్లో కేదారం దగ్గర కప్పుకోకపోతేనే మనం ఒడిగిపోతాం. ఆ కేదారం పై కొండల మీదకి అసలు ఎక్కగలరా, నిట్ట నిలువు కొండలు, ఆ కొండలపైకి ఎక్కిన వాళ్ళంతా చచ్చిపోతారు, గ్యారంటీగా చచ్చిపోతారు, బతికే వాళ్ళు అరుదు. ట్రై చేసి చూడండి మీరు ఎవరన్నా సరే, మొత్తం మీద ఏదేమైతేనే ఆ స్థానానికి వెళ్ళడం అసంభవం, ఎవడైనా కింద పడిపోవలసింది. నువ్వు ఒక్కడివి మాత్రం ఇక్కడ దాకా నడిచొచ్చావు, అందుకే మెచ్చుకున్నాను, శరీరంతో స్వర్గానికి వచ్చే అధికారం నీకు ఇచ్చాను, ఈ విమానం ఎక్కి నాతో స్వర్గానికి వచ్చాయి అనగానే ఆయన కుక్కను పిలిచి, నాయన డాక్టర్ కుక్కారావు ఇందులో ఎక్కువ అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడు తెలుసా, చిచ్చి చిచ్చి కుక్కను ఎలా ఎక్కిస్తాం, ఎన్నో పాపాలు చేస్తే కుక్క అవుతాడు, కుక్క ఎవరవుతారు తెలుసా మీకు, కుక్క జన్మెత్తడానికి కొన్ని మంచి పనులు చేయాలి, అవి చేశారంటే ఇక నెక్స్ట్ వందే ఆ బ్యాచ్. ఏమిటది అంటే, గురుం ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయోని శతంగత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చినా మంత్రం ఇచ్చిన గురువు గురువే, ఆ గురువు కంటే గొప్పవాడు దైవం మరొకడు లేడు. ఒక్కక్షరం ఇచ్చిన తల్లి ఏకాక్షర ప్రదాతారం అన్నాడు, మంత్రం ఇచ్చిన గురువు వాడు ఎన్ని అక్షరాలు ఇచ్చాడన్నది కదా, ఒక్కటి ఇచ్చినా చాలు. ఏకాక్షర శబ్దానికి ఓం అని కూడా అర్థం, మీ అందరి చేత ఓం అనిపించినా చాలు, వాడే గురువు. అటువంటి గురువు యహ న అభిమన్యతే, ఎవడు గౌరవించడో, బాగా గౌరవించడో, మళ్ళీ గౌరవించడంలో కూడా అభిమన్యతే అన్నాడు తప్ప మన్యతే అనలా, ఎవడు భక్తితో శ్రద్ధతో గౌరవించడో సహా వాడు స్వయోనిశతంగత్వా, 100 జన్మలు కుక్క జన్మ ఎత్తుతట, వీధుల్లో పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు, కుంటి కుక్కలు ఉంటుంది సార్, వాళ్ళందరూ గురువుగారిని తిట్టిన వాళ్ళే. అలాగా 100 జన్మలు కుక్క జన్మ ఎత్తి గ్యారంటీగా చక్కగా ఏలూరు నగర వీధుల్లో వసంతమహల్ సెంటర్ దగ్గర మా గురువుగారిని పొరపాటుని తిట్టానండోయ్, ఆయన అభిషేకానికి రమ్మంటే రాలేదండోయ్, ఆయన్ని పిలిస్తే ఫోన్ ఎత్తకుండా అవమానించానండోయ్ అని ఏడుస్తూ, తెలుగులో మాట్లాడటం కుదరదు, సంస్కృతం రాదుగా కుక్క జన్మలో, అందుకని భౌ భౌ ఆ భౌ అంటే ఏంటనుకుంటున్నారు సత్యనారాయణ మాస్టర్కి, అది బాగా అర్థమవుతుంది ఆ లాంగ్వేజ్, ఎందుకంటే వాడికి తెలుసు, ఆయనకి పూర్వజన్మలు తెలుసు కనుక వాళ్ళ గురించి. అయ్యయ్యయ్యో గురువుగారి దగ్గర మంత్రోపదేశం పొందానండి, ఆయన పిలిస్తే అహంకరించానండి, రాలేదండి, ఎక్కడికి రమ్మన్నా రాలేదండి, తిట్టానండి, ఇప్పుడు కుక్క అయ్యానండి అని పాప ఆయన ఎదురుగుండా నిలబడి ఇలా మోరబెట్టి బౌ బౌ అంటే నా తప్పులు క్షమించమని గురువుగారికి చెప్పండి అని ఏడుస్తున్నానమాట కుక్కలో, అది బౌ అంటే. ఇప్పుడు ఇక్కడ ఈ కుక్కలన్నీ అంతే, గురుద్రోహం చేసి 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 ఒక కుక్క కాదట, స్వయోనిశతంగత 100 జన్మలు కుక్క జన్మెత్తుతారు. పోనీ కుక్కలు జన్మెత్తేటప్పుడు కూడా ఇళ్లల్లో బొచ్చు కుక్కలు ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయో, కొన్ని తెల్లగా ముద్దొచ్చేస్తూ, అవి ఏసీ కారులో యజమాని డ్రైవ్ చేస్తుంటే ఫ్రంట్ సీట్లో అలా దర్జా కూర్చుంటాయి, పెళ్ళం కూర్చునే స్థానంలో. ఆ కుక్క జన్మెత్తితే పోనీ దరిద్రంలో కొంత అదృష్టం. ఆ కుక్క అయినా విమానంలో చూశారుగా, విమానంలో కుక్క కూడా టిక్కెట్ ఉంటుంది తెలుసా. ఇప్పుడు అమెరికాకి రాను పోను 90,000 టిక్కెట్ అనుకోండి, చికాగో నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి చికాగోకి, కుక్కకి 120,000, ఎందుకంటే దానికి స్పెషల్ టిక్కెట్, ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ అది మలమూత్రాలు సరిచింది కూడా దానికి తొట్టిది పెడతారు. కావాలంటే ఈసారి మీరు కుక్కను తీసుకెళ్ళండి, మీకే తెలుస్తుంది, అంటే వీసా ఉండాలి దానికి కూడా మళ్ళీ. అమ్మో వీసాకి మళ్ళీ డబ్బులు, వీసాకి డబ్బులు ఎంత కట్టాలి ఇప్పుడు, 11,000 కట్టాలి ఇప్పుడు మనం. ఆ 11,000 కుక్కకైతే 15,000 మళ్ళీ, ఇన్ని భోగాలు దానికి, మాయిదారు గొడవ. మళ్ళీ దానికి ఏమో ఇంజెక్షన్లు, దానికి భోజనాలు, కుక్కను ముద్దు పెట్టుకుంటారు, గురువుగారి దగ్గరికి వచ్చి అభిమానంతో కాళ్ళకి దండం పెట్టకపోయినా కుక్క కనపడిన టామీ అని దాని ముక్కు ముద్దెట్టుకుంటుందో కాబట్టి ఏమిటో తెలియదు కర్మ. ఈ ఇద్దరికి ఏ సంబంధమో పూర్వజన్మలో మరి. అంచేత ఆ కుక్క అయితే కొద్దిలో కొద్ది నయ్యం. ఇది మరీ దరిద్రం. వీధిలో గజ్జి కుక్క కుంటి కుక్క అయి పుట్టి ఆ వీధుల్లో తిరుగుతుంటే కుర్రాళ్ళు పోస్తారు, పెద్దవాళ్ళు పోస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు విషం పెట్టి చంపేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అలా 100 జన్మలు కుక్క జన్మ ఎత్తి చచ్చి ఆ తర్వాత చండాలుడై పుట్టి ఆ తర్వాత ఇలా చేతులు వంగిపోయి కాళ్ళు వంగిపోయి అయ్యా 2 కళ్ళు 2 లేదు కవోదరి బాబు దానం చెయ్యండి అనేవాళ్ళు అలా పుట్టి 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 దిక్మాలను నాకు నాటకాలు వస్తున్నాయి వీళ్ళ వల్ల. చివరికి ఈ ఎప్పటికో తరిస్తారని చెప్పారు. అంచేత గురుద్రోహం అంత ప్రమాదం. అటువంటి ద్రోహం చేసిన ఈ కుక్క నీతో పాటు ఇంద్ర విమానం ఎక్కి స్వర్గానికి రావడం ఆ శరీరంతో కుదరదు, నువ్వు అక్కడవే వచ్చే కుక్కను విడిచిపెట్టి హిమాలయాల్లో అన్నాడు ఇంద్రుడు. అప్పుడు ఇదొకటే కాదు, ఇంకా చాలా పాపాలు ఉన్నాయి, అవన్నీ చెబితే ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాలు అవ్వవు. అందుకని ఇక్కడ నేను ఎక్కడికక్కడ కట్ చేసి చెప్పవలసి వస్తుంది మీకోసం తెలిసిన. నిజానికి జ్యోతిర్లింగములు చెప్పడం అంటే సంవత్సరం చెప్పాలి. సరే అంచేత కుదరదు అన్నాడు ఆయన. నువ్వు అక్కడికి రావాలనగానే అప్పుడు ధర్మరాజు ఏమన్నాడో తెలుసా, మీరన్నది నిజమే, ఈ కుక్క ఎన్నో పాపాలు చేసి కుక్క జన్మ ఎత్తి ఉండొచ్చు నాకు తెలియదు, కానీ నా కట్టుకున్న భార్య, నా కూడా ఉండవలసిన భార్య నాతో ఇక్కడ దాకా నడిచి రాలేదు, చచ్చిపోయింది పాపం. నా తమ్ముళ్ళు నాకు ప్రాణం కంటే ఎక్కువ, వాళ్ళు నాతో నడవలేకపోయారు. ఈ కుక్కొక్కటే నన్ను ఇక్కడ దాకా అనుసరించి వచ్చింది. తనని అనుసరించి వచ్చిన వాళ్ళని రక్షించటం రాజధర్మం. మీరు చూస్తున్నారో లేదో, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నమ్మి నాకుతో కూడా పారాయణకు వచ్చిన ఈ పండితులందరినీ, ఈ జ్ఞానులు, సంస్కృత పండితుల్ని, ఈ పారాయణ పండితుల్ని ఎప్పటికప్పుడు నేను ఎలా చూస్తానో ఒకసారి మీరు అడగండి. నేను కాఫీ తాగే ముందు మీరు తాగారా లేదా, నాకు పలహారం వచ్చే ముందు మీకు వచ్చిందా లేదా, ఒకవేళ నడవలేకపోతే గురువుగారు ఎక్కడ ఉంటే అక్కడికే వారికి కూడా ఆహారం పంపించండి అని వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి. జ్ఞానం ఉన్నవాడి లక్షణం ఏమిటంటే తనని అనుగు వచ్చేవారికి ఏమున్నది ఏమిటి లేదు అనేది తెలుసుకోవాలి. అవి మానేసి నేను ఒక్కడే సుఖంగా ఉంటాను, నేను హాయిగా నా రూమ్లో పడుంటాను, మిగతా వాళ్ళు మీ కర్మ మీరు పడండి అంటే అది ధర్మం కాదు. పొరపాటు కూడా ఇది మానవ ధర్మం కాదు, అసలు రాజధర్మం కాదు, గురుధర్మం కాదు, ఇది లఘుధర్మం. లఘువులు ఏం చేస్తారంటే వాళ్ళు శుభ్రంగా ఫోన్ చేసి మిగతా వాళ్ళందరినీ ఉపవాసం పెడతారు, మీరందరూ ఉపవాసం ఉండండి నేను తింటానంటాడు. మనం చూస్తూనే ఉంటాం. కానీ ధర్మరాజు మహానుభావుడు గౌడు చెప్పాడు, నన్ను అనుసరించి వచ్చాడు, నా రాజధర్మం ఉన్నది కాబట్టి ఈ సునకారావు గారు నాతో రావాల్సింది. వీడు ఏ యూనివర్సిటీలో డాక్టర్ చేశాడో నాకు అనవసరం, ఏ గైడ్ని పట్టుకుని వాడు పిహెచ్డి చేశాడో నాకు అనవసరం, లంచమే ఇచ్చాడో కొంచమే ఇచ్చాడో పాపమే చేశాడో ఇంకోటి చేశాడో, వీడు మాత్రం నాతో పాటు రావాల్సింది. చాలా వాదోపవాదాలు జరిగాయి ఇద్దరికి అక్కడ మహాభారతంలో కూడా. కుక్కలకి ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది, అనవసరంగా నువ్వు స్వర్గం పోగొట్టుకుంటావా, కుక్క కోసం నీ స్వర్గ సింహాసనాన్ని విడిచిపెడతావా, స్వర్గం కోసం ఎంతమంది గజగజలాడుతున్నారు, ఎవరేమైపోయినా పర్లేదు నేను ఒక్కడే స్వర్గానికి వెళ్ళాలనే కదా ఈ జనమంతా పక్కవాడిని తోసి మరి గుళ్ళోకి వెళ్ళిపోతున్నారు, భస్మాభిషేకానికి వెళ్ళాలంటే గురువుగారు రాపోయినా పర్లేదు మనం వెళ్ళిపోయి చాలు వేలుముద్రలేసి పోదాం అనుకుని ఎంతమంది రాత్రిపూట పరిగెట్టుకుపోతున్నారు, గురువుగారికి చెబితే వెళ్ళనివరేమో మనం కూడా వస్తామంటారేమోనని. అటువంటిది నువ్వు కుక్క కోసం స్వర్గం వదులుతావా అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, కుక్క కోసం స్వర్గమే కాదు నరకానికి కూడా వెడతాను నేను, నువ్వు అంటే కుక్కతో స్వర్గానికి వస్తాను, లేదా నీ సింహాసనం నువ్వు పట్టుకుపో, నీ విమానం నువ్వు పట్టుకుపో, నీ స్వర్గం నాకు అక్కర్లా, నా కుక్కతో నేను ఇక్కడే ఉంటాను, నన్ను నమ్ముకున్న వాడి కోసం నేను నట్టేట్లో ములుగుతాను అన్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యం, ఒక కుక్క కోసం నాకు స్వర్గం వద్దన్నాడండి ఆయన, తీసుకెడితే మా ఇద్దరిని తీసుకెళ్ళు, లేదా నీ దారి నువ్వు వెళ్ళిపో, నేనేం స్వర్గం కావాలని అడగలేదు, విమానం కావాలని అడగలేదు, శరీరంతో స్వర్గానికి వస్తాననలేదు, నేను ధర్మం మీద నిలబడాలి, ధర్మం కంటే మరొకటి లేదు. సత్యాన్నాస్తి పరోధర్మ సత్యాన్నాస్తి పరంతప సత్యమే వేశ్వరో లోకే సత్యే సర్వం ప్రతిష్ఠితం, సత్యం కంటే తపస్సు లేదు, సత్యం కంటే ధర్మం లేదు, సత్యం కంటే ఈ సృష్టిలో గొప్పది లేదు, ఈ లోకంలో అందరికీ ప్రభువు సత్యమే, కాబట్టి మనల్ని పరిపాలించే రాజు మనం పలికే సత్యం, సత్యంలో ఈశ్వరుడు ఉన్నాడు, సత్యంలో సర్వం ఉన్నది, ఈ కుక్కకి నా వెంట వస్తోంది కాబట్టి నేను మాట ఇచ్చాను నాతో తీసుకెడతానని, ఆ సత్యం మీద నిలబడ్డమే నా ధర్మం, ఆ ధర్మం కోసం నేను ఏ నరకానికైనా పోతాననగానే చూస్తూ ఉండగా ఆ కుక్క యమధర్మరాజుగా మారిపోయి ధర్మదేవత అయిపోయి పుష్పవర్షం కురిపించి, నాయన ఎంత గొప్పవాడివిరా, నిన్ను ఎప్పటికప్పుడు పరీక్షించాను, నేనే ఓడిపోయాను, ఒక్క కుక్క కోసం, దిక్కుమాలిన కుక్క కోసమని స్వర్గాన్ని విడిచిపెట్టేవాడు ఈ సృష్టిలో ఎక్కడైనా ఉంటాడా, నీలాంటి వాడు నా కొడుకు అవడం నా అదృష్టం, అని సశరీరంగా స్వర్గానికి పంపేశాడు. అప్పుడు ఆకాశవాణి అన్నది, నాయనా ధర్మరాజా, నీ తమ్ముడు భీముడు ధర్మమానని కేదారేశ్వరలింగం ప్రతిష్ఠింపబడింది, దాన్ని మీరు భక్తితో పూజించారు, కేదారేశ్వరుణ్ణి పూజించిన వాళ్ళ మనస్సులో ఏమనుకుంటే అవుతుంది, మీ తమ్ముళ్ళందరూ మా అన్నగారు బాగుండాలని కోరారు, నువ్వు నా ధర్మం మీద నిలబడాలన్నావు, అందుకని నీ మనస్సు ఎప్పుడు ధర్మం మీద నిలబడింది, ధర్మం మీద నిలబడింది కాబట్టి నువ్వు శరీరంతో స్వర్గానికి వెడుతున్నావు, కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం నెరవేరుతుంది అంది.